భారతీయం. సనాతన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతలను అలంకరించే ప్రసంగ మాలిక ఒక భావవీచిక. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి భారతీయం కార్యక్రమానికి స్వాగతం. ఈ శీర్షికలో భాగంగా శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ఆదిశంకరాచార్యుల వారి మీద ఇస్తున్న ప్రసంగాల పరంపరను కొనసాగిస్తూ ఈనాడు ఆ పరంపరలోని రెండవ భాగాన్ని విందాం. సాయిరాం.
శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అఖండ భారతావరిణి కాలినడకన పరమ పావనం చేస్తూ ధర్మస్థాపన, ధర్మ ప్రబోధ, మానవజాతికి ఆచరణీయ జీవనధర్మంగా సాగించి హైందవ ధర్మ ప్రచారకులుగా దిశానిర్దేశం చేసిన మహాపురుషులు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు. పాశ్చాత్య సంస్కృతి, బయట ఉన్న వస్తువుల గురించిన ఆలోచనలకు లోబడిన పదార్థ విచారణ మాత్రమే. ఈ విచారణలో పునర్జన్మ విషయం లేదు. వ్యక్తిలోపల పరిణామశీలమైన సంస్కారాన్ని జాగృతం చేసి కర్మ భక్తి యోగాలను ఆధారం చేసుకుని చివరకు జ్ఞానమార్గం వైపు నడిపించి బ్రహ్మానందానుభవాన్ని కలిగించేది భారతీయ సంస్కృతి. భారతీయ సంస్కృతిలో పునర్జన్మ విషయం ఉన్నది. పరమము చరమము అయిన ఆనందధామం చేరుకునే వరకు జీవుడు జన్మ ఎత్తుతూ ప్రతి జన్మను పవిత్రీకరించుకుంటూ చివరకు తన లక్ష్యమైన మహామోక్షస్థాయిని అందుకుంటాడు. దీనిని భారతీయ సంస్కృతి ఒక పవిత్ర ధర్మ కార్యక్రమంగా జాతికి అన్నివేళలా మహాత్ముల ద్వారా బోధిస్తూనే ఉన్నది. ఆసేతు సీతాచలము పర్యటించిన శంకర భగవత్పాదులు భావసమైక్యత ప్రాతిపదికగా అనేక ప్రకరణ గ్రంథాలు రచించి భగవాన్ వేదవ్యాసుల వారి బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి ఉత్కృష్ట భావనా భాండాగారాన్ని ప్రపంచానికి అందించారు. సామాన్యుడికి సైతం అక్కరకు వచ్చే రీతిలో అనేక స్తోత్రాలు రచించి అతడి మనస్సు దైవభావనలో నిలకడ చెందే విధంగా అనుగ్రహించారు. పెద్దవాడికి పెద్ద ముద్దలు, పసివాడికి గోరు ముద్దలు తినిపించి తల్లి ఏ విధంగా తన పిల్లలను పెంచుతుందో ఆ విధంగానే శ్రీ శంకరులు సాధకుడి స్థాయికి తగిన బోధను అందించిన ఆచార్యోత్తములు. హైందవ ధర్మం పరిపూర్ణ మానవతాధర్మం. హైందవ ధర్మం సనాతన ధర్మం కంటే భిన్నం కాదు. సమతా జీవితాన్ని సంఘర్షణకు తావులేని విధంగా జీవించమని బోధించే పరమ పవిత్ర దివ్య జీవన విధానమే సనాతన ధర్మం. అతలాకుతలమవుతున్న ఆధునిక సమాజం తన చుట్టూ జరుగుతున్నటువంటి విపత్కర విపరీత పరిణామాలను గమనిస్తూ పొంచి ఉన్న ప్రమాదాన్ని పసికడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి ధర్మం. అపార మేధాశక్తితో మేధాదక్షిణామూర్తి అపరావతారమైన శ్రీ ఆదిశంకరుల సర్వజ్ఞతను ఆకళింపు చేసుకుని వర్తమాన ప్రపంచంలో మానవుడు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ విధంగా శంకర భగవత్పాదుల నేపథ్యం భారతీయ ఆత్మను తడుముతూ, తాకుతూ, స్పృశిస్తూ, ఆనందరేఖని సృష్టిస్తూ మానవుణ్ణి ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఉత్తమ స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఉదాత్త స్థితి నుంచి ఉత్కృష్ట స్థితికి, ఆపై యథార్థ స్థితికి తీసుకువెళ్లే విధంగా ఆచార్య ప్రబోధం సాగింది. అందులో ఒక సందర్భం. ఆ సందర్భం ఏమిటి అంటే కనకధారాస్తవాన్ని గురించి మనం వింటూ ఉంటాం. ఏమిటి ఈ కనకధారాస్తవం? శుద్ధ పురుషులు తాము సాధించుకున్న లేదా సహజంగా పొందిన సిద్ధులను తమ కోసం ఎన్నడూ వాడుకోరు. మేఘం తన వద్దనే ఉన్న నీటితో దాహం తీర్చుకోదు. ఆవు తన పాలను తాను తాగదు. సిద్ధపురుషులంతా తమ సంకల్పాలను, సిద్ధులను లోక కళ్యాణం కోసం, లోక శోకాన్ని తొలగించటానికి మాత్రమే వినియోగిస్తారు. భగవత్పాదులు తమ బాల్యంలో భిక్షాటనకు వెళ్లినప్పుడు ఒక నిరుపేద గృహిణి ఆమె ఇంటి ముందు భిక్ష నర్ధించినప్పుడు, ఆమె తన అశక్తతను, పేదరికాన్ని వ్యక్తపరిచినప్పుడు, ఇంట ఉన్న ఎండిన ఉసిరిగకాయ తప్ప మరేదీ సమర్పించుకోవటానికి వస్తువే లేదని విలపించినప్పుడు కరుణాలయమైన శంకర హృదయం ఆర్ద్రమైంది. మనసు సంకల్పించింది, అమృతవాక్ప్రవాహం వాశువుగా సర్వైశ్వర్యదాయిని అయిన శ్రీమహాలక్ష్మిని స్తుతించింది, ప్రార్థించింది. శంకరుడే అర్థిస్తే అమ్మ కదలదా, కరగదా, కనికరించదా? అదే జరిగింది. కనకధార సాగింది. శంకర దేహం పూజించింది, శంకర మనసు స్తుతించింది, శంకర హృదయం పరవశించింది. బీద ఇల్లాలి ఇల్లు సర్వసంపదాలయమైంది. ఆమె దీనత్వం లయించింది, దివ్యత్వం పల్లవించింది, ఆనందం వెల్లివిరిసింది. ఆనాటి శంకర హృదయగీతికై ఈనాడు ఆరాధనాగీతికగా జనుల నాల్కపై నడయాడే దివ్యగానమైంది. శ్రీమహాలక్ష్మిని ఎట్లా ప్రార్థిస్తే, ఏమని అర్థిస్తే ఆమె అనుగ్రహిస్తుందో, పేదరికం నశించి పెద్దరికం లభిస్తుందో సూచించే కనకధారాస్తవం ఒక దివ్య కవితా మాలికైంది. ద్రద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగ శిశౌవిషణ్ణే దుష్కర్మ ఘర్మం అపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అంటారు శంకర భగవత్పాదులు. ఏమిటి దీనర్థమేమి? కనకధారాస్తవం వెనక దాగినటువంటి ఆ కవితా హృదయమేమిటి? భాషా ప్రవాహమేమిటి? భావధార ఏమిటి? విచారణ చేద్దాం. శంకరులంటున్నారు, అమ్మా, నీ కనుకొలుకుల మెరిసే మెరుపు శ్రీమహావిష్ణువుకు మైమరపు. నీ చూపులు బారులు కట్టి హరివదనాన్ని మనోహరం చేస్తున్నాయి. నీ కడగంటి చూపు శ్రీహరికి ఆనందకారణం. నీ అరమోట్పు కన్నుల కాంతి విష్ణువుకి పారవశ్యం కలిగిస్తున్నది. ఆ చూపే నాకు కలిమిని అనుగ్రహిస్తున్నది. నీ చూపులు పరమాత్మ కామనని తీర్చగలిగినప్పుడు నాకు మంగళాన్ని అనుగ్రహిస్తాయి. నీ రూపం నీలిమబ్బుల ఉదిగిన ఇంద్రాణి వలె నాకు శుభ్రకాంతిని వరదానం చేస్తున్నది. పాలసముద్రంలో పుట్టిన పరమ పావనివి నీవు. నీ ఉనికితో హరిహృదయం రసహృదయమైంది. నీ దయ నాపై ఎందుకుండదు? పాప తాప శాపమయమైన నా జీవితంపై తల్లి నీ దయతో సంపద అనే వర్షం కురియాలి. ముగురమ్మల మూలపుటమ్మవు నీవు, నీకు నమస్సులు. నీవు శృతివి, రతివి, తుష్టివి, పుష్టివి, నీకు వందనం. నీవు పద్మముఖివి, పాలసముద్రం నీ పుట్టిల్లు, చంద్రసోదరివి, అమృతమూ నీతోబుట్టువే, అంతా తెలిపే తెలిపేదే కదమ్మా. అమ్మా నీకు నమస్కారం. ముల్లోకాల కల్లోలాన్ని ఆపి ఆనందం పూయించే తల్లి నన్ను అనుగ్రహించు. లోకసుఖము పరసుఖము ఎరుగని కడుబీదను నేను. నిన్నే నమ్మిన నేను నీ దయకు పూర్తిగా అర్హుణ్ణి. నీ దయారసంతో నన్ను కాపాడు. వేదమే నీ రూపం. మూడు లోకాలకు తల్లివి నీవు. అగణిత గుణమణివి నీవు. నిన్ను ఆరాధిస్తే నా యందు సద్గుణాలు అధికమవుతాయి. పండితుల విద్వాంసుల ప్రశంసలు నాకు పుష్కలంగా లభిస్తాయి. భగవత్పాదులు లోకశంకరులు. కన్నీరు తుడిచి ఆనందమనుగ్రహించే దయాస్వరూపమది. కడుపు నిండాలి, మనసు పండాలి. అప్పుడే జీవుడి హృదయం పరమేశ్వరుని యందు లగ్నమవుతుంది. ప్రాపంచిక సంపదలన్నీ పరమేశ్వరి అనుగ్రహమే. సత్కార్యాలకు వినియోగిస్తేనే ఆ సంపద పెరుగుతుంది. గుణసంపద, దయ, సేవ, ప్రేమ, కరుణ మానవుడు పొందవలసిన అసలు సంపద. పరుల ఆనందం కోసం చేసే ప్రార్థనే అసలు ప్రార్థన. అదే శుద్ధి, అదే సిద్ధి. ధనమే బలంగా మారిన ఆధునిక ప్రపంచానికి కనకధారాస్తవం ద్వారా ఆచార్యస్వామి సందేశం స్థూలంగా, సమగ్రంగా ఇదే ఇంతే. శంకర భగవత్పాదులు కనకధారాస్తవాన్ని ఒక స్థాయిలో ఒక బీద ఇలాలిపరంగా చెప్తూనే పరమజ్ఞానైకమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అనేటువంటి దానికి అనుసరణీయంగా దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయ యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటూ 10 శ్లోకాలలో ఫలశ్రుతితో సహా గురుపాదములకు గురుహృదయానికి వందనం చేస్తూ శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రం నిండా ఒక పరమాద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఇంతకీ ఏమిటది? శ్రీరామచంద్రుడు ధర్మయోగి, శ్రీకృష్ణుడు కర్మయోగి, శ్రీ శంకర భగవత్పాదులు పూర్ణ జ్ఞానయోగి. జ్ఞానయోగంలో శంకరుడు బోధించిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తత్వమసి స్థాయిలో వినబడే సమర్థ వ్యాఖ్యానం. ఫలితం ఆశించి చేసే కర్మలన్నీ ప్రవృత్తి, ఫలితంతో నిమిత్తం లేకుండా చేసే కర్మలన్నీ నివృత్తి. అంటే ప్రపంచాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే తప్ప సాధకుడు ఆత్మను అనుభవించలేడు. ఈ విషయాన్ని శంకరులు తమ దర్శనాన్ని పరమోన్నత స్థాయిలో ఆవిష్కరించారు. ఆత్మధర్మాన్ని పరమసుందరంగా, అలవోకగా, సాధికారంగా వివరించారు. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ఒక శబ్ద చిత్రం. మౌనం అంటే ఇంద్రియ మౌనం, వ్యాఖ్య ముద్రాస్వరూపం. కనిపిస్తున్న ఈ వస్తు ప్రపంచమంతా అద్దంలో బొమ్మ వంటిదంటున్నారు శంకరుడు. అంతేకాదు, కలలో అనుభవించే దృశ్యం వంటిది, బింబం అంటూ ఏదో ఒకటి ఉన్నది కనుకనే ప్రతిబింబం ఏర్పడుతున్నది, వెలిగించే వెలుగేదో ఉన్నది గనుక అదే ప్రపంచంగా కనపడుతున్నది అంటూ దక్షిణామూర్తి స్తోత్రంలో పరమాద్భుతమైనటువంటి వ్యాఖ్య చేస్తూ మన అంతరంగాన్ని స్పృశించే దిశగా వ్యాఖ్యాన రేఖని పొడిగిస్తున్నారు. విత్తనంలో దాగి ఉన్న మహావృక్షం వలె ఆత్మయందే అన్నీ ఉన్నాయి. నిజానికి అన్నిటికీ మూలం అదే, కాకపోతే విత్తనంగానూ చెట్టుగానూ రెండుగా కనిపిస్తున్నాయి. విత్తనంలో శక్తే లేకపోతే మొక్క కాలేదు గదా. మనసుతో ప్రపంచాన్ని చూస్తే బంధన, అదే మనసు ఆత్మను చూడగలిగితే జీవన్ముక్తి. జ్ఞానాగ్నిలో కర్మలు దగ్ధం కావాలి, అదే సాధన. చిల్లుల కుండలోని దీపం బయటకు ప్రసరించి వస్తువులను వెలిగించినట్లుగా శరీరం లోపల ఉన్న ఇంద్రియాలు ప్రపంచంలో ఉన్న వస్తువులను ప్రకాశమానం చేస్తున్నాయి. కనపడుతున్న శరీరాన్ని ఆత్మప్రకాశమంటాడు దేహాత్మవాది. శరీరమే ఆత్మ అంటున్నాడు చార్వాకుడు. ప్రాణమే ఆత్మ అంటున్నాడు ప్రాణాత్మవాది. కలలోనూ నిద్రలోనూ మెలకువలోనూ తమ పనులు కొనసాగిస్తున్న ఇంద్రియాలే ఆత్మ అంటున్నాడు ఇంద్రియాత్మవాది. బుద్ధి సహకరించకపోతే ఇంద్రియాలేం చేస్తాయి అంటున్నాడు బుద్ధ్యాత్మవాది. అజ్ఞానం కారణంగానే ఆత్మ అనుభవంలోకి రావటం లేదంటున్నాడు శూన్యవాది. నిజానికి వీరంతా స్పృహలేనివారే. ఇవన్నీ వారివారి వాదనలే. వేది అంటే ఎరుక ఉన్నవాడికి ఆత్మే అంతా, అదే అన్ని, వేరే మరొకటి లేదు. నిద్ర, మెలకువ, హాయి, స్ఫురణ, గుర్తెరగటం ఇవన్నీ ప్రదేశానికి కాలానికి అతీతం. అందుకనే దేశకాలకరణ వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకర భగవత్పాదులు. ఎందుకంటే అనుభవం ఉన్నది గనకనే జ్ఞాపకం ఏర్పడింది. అది చాలా కాలం తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకుంటున్నప్పుడు కలిగే తీయని అనుభూతి వంటిది. మన శరీరంలో ఏర్పడే అవస్థలన్నీ మనము, మన నీడ వంటివి. మనమంటూ లేకపోతే మన నీడలు ఎలా ఏర్పడతాయి? మన ఉనికికి మూలమైన ఆత్మ అన్నివేళలా అన్ని కాలాలా విశ్వకల్యాణకాంక్షియే. ఆత్మ నిత్యముక్తం, దానికి బంధన లేదు. అది సర్వవ్యాపకం. శరీరం పరిణామశీలం, పుడుతుంది, పెరుగుతుంది, మారుతుంది, ఉరుగుతుంది. కంటికి కనిపిస్తున్నది గనుక ఇదంతా నిజమే అనిపిస్తుంది. వేదాంతులు ఇదంతా మాయ వలన అంటున్నారు. ఇంతకీ మాయ ఈశ్వరశక్తి కంటే వేరు కాదు. మాయ నుండి బయటపడాలి అంటే ధ్యానంలో ఉండాలి. ధ్యానమంటే నీలో నీవు నిశ్చలంగా ఉండటమే. యోగమంటే నీతో నీవు కూడి ఉండటమే. మార్పు చెందే దేహం శవం, మార్పు ఎరగని ఆత్మ శివం. ఈ విచారణంతా అంతర్ముఖం వైపు నడిపిస్తుంది. ఇదే స్థూలంగా శంకర భగవత్పాదుల దివ్యబోధ. నిత్య ప్రార్థన, శరీరం, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వంటి విషయాలను హేతుబద్ధంగా, స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం మన లోపలకు మన దృష్టి సారించగల ఉపాయాన్ని సూచిస్తుంది. చేయవలసింది ప్రయత్నమే, పొందబోయేదంతా వినిర్మల ప్రశాంతే. ఇది దక్షిణామూర్తి స్తోత్రం. శంకర భగవత్పాదులు జ్ఞానైకమూర్తి, పూర్ణాద్వైతమూర్తి. సర్వజీవులయందు సమభావాన్ని నిర్దుష్టంగా ప్రదర్శించినటువంటి అద్వైత సాకార స్వరూపమే భగవత్పాదులు. అయితే తాము సాక్షాత్ జ్ఞానస్వరూపమైనప్పటికీ కూడా తమ జీవన విధానం ద్వారా, జీవితంలో ఏర్పడిన సన్నివేశాల ద్వారా ఒక బోధ చేయవలసి ఉన్నది గనక శంకర భగవత్పాదుల అవతార క్రమంలో ఒక విశిష్ట సన్నివేశం చోటు చేసుకున్నది. ఆ విశిష్ట సన్నివేశం ఇవాళ మనం మనీషా పంచకంగా చెప్పుకుంటాం. మనీషా అంటే కన్విక్షన్ అంటాం. మనీషా అంటే నిశ్చితమైన బుద్ధి, అది పంచకం. 5 శ్లోకాలలో చెప్పారు గనక దానిని మనీషా పంచకం అన్నారు. ఇంతకీ మనీషా పంచకంలో శంకర భగవత్పాదులు ఏం చెప్పారు, అసలు ఆ పంచకాన్ని ఎందుకు చదివారు, ఇది విచారణ చేద్దాం. అవతారమూర్తి సైతం మానవదేహం ధరించి వచ్చినప్పుడు 3 గుణాలతోనూ కాల, కార్య, కారణ, కర్తవ్య నిమిత్తంగా ఉంటాడు. ఎంత సర్వజ్ఞుడైనా జగత్తుకు ఏదైనా మహాపరిసత్యం బోధించతలచినప్పుడు సాధారణ మానవుడి వలె ప్రవర్తిస్తాడు. శ్రీరాముడు యోగవాసిష్టాన్ని శ్రద్ధగా విన్నట్లు, శ్రీకృష్ణుడు విష్ణు సహస్రనామాన్ని నిష్ఠగా విన్నట్టు, శంకరులు పరబ్రహ్మస్వరూపం అయి కూడా అద్వైత బోధను ఇలాగే అందుకున్నారు. ఆ సందర్భం రమణీయం, మనోహరం, హృదయంగమం. శిష్య సమేతంగా గంగాస్నానంతరం కదులుతున్న ఆచార్యస్వామి కంటికి కటికుడు ఒకడు కనిపించాడు 4 శునకాలతో. జాత్యభిమానం ప్రకటిస్తూ తొలుగు తొలుగు అన్నారు శంకరుడు. దేనిని తొలగమంటున్నారు? దేహాన్ని తొలగమనటమంటే మీదీ దేహమే, నాదీ దేహమే, రెండూ అన్నమయాలే, రెండూ పంచభూతాల వల్లనే ఏర్పడ్డాయి, ఇక తేడా ఎక్కడ ఉన్నది? పోని, జ్ఞానదృష్టితో చూసిన ఆత్మ నీయందు నాయందు సాక్షియే కదా. కనుక బ్రాహ్మణ, చండాల అని దేనిని చూస్తున్నారు? సూర్యుడు గంగాజలంపైనా, మురికి నీటిపైనా ఏకకాలంలో ప్రతిఫలించటం లేదా? ఆత్మ అంటే అద్వైత భావన కదా, ఇక తొలగవలసినది ఏమున్నది అన్నాడు చండాలుడు. శంకర హృదయాన్ని ప్రశ్నలన్నీ జ్ఞాన కిరణాల వలె తాకినై. బ్రాహ్మణుడు చండాలుడన్న భావాన్ని, పావనుడు పాపి అన్న భేదభావాన్ని, ద్వంద్వాలను విడిచి సమత్వాన్ని, సమభావాన్ని, సమదృష్టిని ఆచరిస్తాను. మహోదాత్తమైన దివ్యబోధనందించిన మీరు ఈశ్వరుడే, అన్యం కాదంటూనే అంతేకాదు. సర్వసృష్టిని ఆత్మస్వరూపంగా చూడగలిగిన వాడు నిశ్చిత జ్ఞాని అయినవాడు. ఎవరైనా సరే అటువంటి వాడు నాకు గురు సమానుడు, సర్వకాలాల నాకు ఆరాధనీయుడే అన్నారు శంకరుడు. అంతేకాదు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులయందున్న చైతన్యమే సర్వజీవకోటియందు ఉన్నది. అన్ని కాలాలయందు ఈ భావంతో వెలుగుతున్న తత్వజ్ఞుడు నాకు పరమగురువే. నాకు మాత్రమే కాదు జగత్తంతటికీ గురువే అంటూ శంకర భగవత్పాదులు తమ ఎదుట నిలబడి దర్శనాన్ని అనుగ్రహించినది పరమేశ్వరుడే అనే స్ఫురణను అనుభవించారు. భేదభావం నశించిన స్థితే మనీష. అది తిరుగులేని, మరువరాని మహాపరిసత్యం, నిశ్చితమైన, స్థిరమైన భావం. భేదం లేకపోవటమే అద్వైతం. భౌతిక స్థితిలో రెండుగా కనిపించినా, ఆదిభౌతిక స్థితిలో రెండు ఒకటేనని స్థిరచింతన కలిగినా, ఆధ్యాత్మిక స్థితిలో రెండంటూ లేవని, ఉన్నది ఒకటేనని ఎరుకగలగటమే జ్ఞానశుద్ధి, అదే జ్ఞానలబ్ధి. సిద్ధత, శుద్ధత, వాటికి వినయము తోడైతే ఆనందతారక స్థితిని అందుకోవటం ఎంత సులభం, ఆ స్థితిని అనుభవించటం ఎంత సుందరం, ఆ స్థితిలో ఆత్మానందం కలగటం ఎంత శివం, ఆ స్థితిలో సంస్థితం కాగలగటం ఎంత సత్యం. ఒకే స్థితిలో అన్నిటినీ, అన్ని స్థితులలోనూ వాటిని మనీషాయత్తంగా అనుభవించగలగటం సాధ్యమేనని జ్ఞానమూర్తి శంకరులు నిరూపించారు. ఇది మనీషా పంచకం. మనీషా పంచకంలో బ్రాహ్మణ, చండాల అనబడేటువంటి భేదం గనక నశించకపోయినట్లయితే ఎంతటి జ్ఞాని అయినా విజ్ఞానయోగంలో విజ్ఞానమయ కోశం వరకు వచ్చి ఆగిపోయిన వాడి కిందే లెక్క. సర్వాత్మనా ఆత్మను అనుభవించవలసి ఉన్నది గనక శంకర భగవత్పాదులు పూర్ణ జ్ఞానమూర్తి అయి కూడా తానేదో అనకూడనిది అన్నట్లు, తానన్నదానిని ఎవరో సవరించినట్లు చెప్తూనే మనీషా పంచకాన్ని ఈ ప్రపంచానికి చక్కగా బోధించారు. దాన్ని మనం ఆచరించటం ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం ఒక సాధన. మానవుడు స్థితిగతులను బట్టి, నామరూపాలను బట్టి, బాహ్య సౌందర్యాన్ని బట్టి, పండిత పామరమైనటువంటి భావాలను బట్టి తనను తాను అతిగానో తక్కువగానో ఊహించుకుంటాడు. నిజానికి పండితుడు యందు, పామరుడు యందు సర్వజీవులయందు చీమ నుండి శివకేశాదుల వరకు వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను అనుభవించటమే దాని పేరు మనీష. ఆ మనీష గనక ఉన్నట్లయితే సర్వప్రపంచాన్ని గురువుగా భావించగలుగుతాం. కనుకనే జగద్గురువు అంటే జగత్తుకి గురువని కాదు, జగత్తును గురువుగా భావించినవాడు అని అర్థం. అందుకనే దత్తాత్రేయ స్థవంలోనూ దత్త సాంప్రదాయంలోనూ దత్తుడు ఒకచోట నాకు 24 మంది గురువులున్నారంటాడు. ఆ 24 మంది గురువులు ఎక్కడున్నారంటే ప్రపంచంలోనే ఉన్నారు. లోకమును వీడి రసము లేదు, ఉన్నదంతా ఈ ప్రపంచంలో ఉన్నది. పట్టుకోగలగాలి, అనుభవించగలగాలి, అనుభూతిని పొందాలి, కడగా విభూతి స్థాయికి వెళ్లగలగాలి. శంకర భగవత్పాదుల వాంగ్మయం అంతా అనేక సన్నివేశాల కదంబ మాలికగా కనిపించినా, అనేక సంఘటనల పూమాలగా గోచరించినా దాని యందు ఆత్మబోధ అంతఃసూత్రం. ఆత్మబోధను గనక అందుకోగలిగినట్లయితే పైపవిన్నీ తొలగిపోగా లోపల ఉన్నటువంటి అంటే పాలయందు నవనీతం దాగినట్లుగా. దాంట్లో 3 రకాల ఉపాసనా మార్గాలున్నాయి. నిదానవతి ఉపాసనని, అంగవతి ఉపాసనని, అన్యవతి ఉపాసనని అనేక రకాలు. అందులో పరమోత్కృష్టమైనటువంటి ఉపాసన పాలను కాచటం, తోడుబెట్టటం, మీగడ చేయటం, మీగడ తొలగించటం, పెరుగుని చిలకటం, ఇట్లా నెమ్మది నెమ్మదిగా ఆ మీగడలో నుంచి ఎట్లాగైతే మనం పాలలో నుంచి వెన్నని ఎలా వేరుచేసి ఆనందాన్ని అనుభవిస్తున్నామో అట్లాగే జీవుడు ప్రాపంచికమైనటువంటి అనేకానేక కార్యకలాపాలు చేస్తూనే వాటితో ఏ ప్రమేయం కూడా పెట్టుకోకుండా తనను తాను ఆత్మగా భావించుకోగలిగితే అది నిజమైనటువంటి సాధన. అధ్యాత్మ సాధన అంటే ముక్కు మూసుకుని జపం చేయటం, కళ్ళు మూసుకుని తపస్సు చేయటం, ఏమీ చేయకపోవటం కాదు, అన్నీ చేస్తూనే నేను ఆత్మను అన్న నిత్యస్పృహలో ఉండటమే. దానిని శంకర భగవత్పాదులు ఏ స్తోత్రం చెప్పినా, ఏ వ్యాఖ్యానం చేసినా దానిని సమగ్రంగా ఆత్మగతమైనటువంటి విచారధారగా దానిని మలుపు తిప్పుతూనే ఉంటారు. అందుకనే శంకర భగవత్పాదులు కేవలం స్తుతిగీతాలు నృతిగీతాలు మాత్రమే కాక ఒక ఉపదేశ సోపానాన్ని మనకు అందించారు. అంటే సోపానం అంటే మెట్టు, గ్రాడ్యుయేషన్ అంటున్నామే మనం ఎప్పుడు అనుకునే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి, అదొక మెట్టు. ఆపై మరొక మెట్టు, మరొక మెట్టు. వీటన్నింటినీ కూడా ఉపదేశ సోపానంగా అందిస్తున్నారు శంకర భగవత్పాదులు. అద్వైత ఉపదేశమే కట్టకడపటి బోధ. అంటే రెండు లేవని, ఉన్నదంతా ఒకటే అని చెప్పే భావనలో మనందరినీ నిలబెట్టడం. అంతా ఒకటే అనే భావనలో మనసు నిలకడ చెందే ముందు ఆ మనసే ద్వంద్వంలో ఉంది. రెండుగా ఉంటూ రెంటిలోనూ ఉండటం దానికి అలవాటు. ఈ స్థితి సంపూర్ణ ఆనందాన్ని ఇవ్వదు. బ్రహ్మానందం అందుకోవాలని ఆరాటపడే మనసుకు శంకర భగవత్పాదులు మెట్లు చూపిస్తూ ఎక్కమన్నారు. ఈ మెట్లు సాధనాస్థితులు, వాటిని 5 సోపానాలుగా మనకి దగ్గర చేస్తున్నారు. గురుముఖత వేదం చదివి ధర్మానుసారంగా కర్మలు సాధించి యథావిధిగా పూజ నిర్వర్తించి కర్మఫలాన్ని భగవంతునికి సమర్పించి నికామమైన చిత్తాన్ని పొందాలి. దేహాత్మభావన వదిలిపెట్టాలి. ఇది తొలిమెట్టు. సజ్జన మైత్రి, దైవభక్తి, ఇంద్రియ నిగ్రహం, పరమశాంతి, వైరాగ్యం, గురు సమాశ్రయం, సేవ, కులమత గుణ వర్గ వర్ణభేదం లేని సమత్వస్థితి సాధించాలి. ఇది 2వ మెట్టు. ఉపనిషత్తు బోధించిన విషయాలను విని అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. విషయాన్ని తెలుసుకునే వరకు తర్కించుకోవాలి, వితండవాదాన్ని వదిలిపెట్టాలి. జీవుడు వేరు, దైవం వేరన్న భావం వదులుచుకోవాలి. దేహమే నేనన్న భావన నుంచి నేను దేహము మాత్రమే కాదన్న నిశ్చిత స్థితికి రావాలి. నాకన్నీ తెలుసునన్న భావం వీడాలి. నేనేదో పొందానన్న అహాన్ని విడనాడాలి. విద్వాంసులతో వ్యర్థవాదం చేయకూడదు. ఇది 3వ మెట్టు. ఆకలి రోగమైతే దానికి మందుగా తగిన ఆహారం తీసుకోవాలి. రుచి అనే సుఖం కోసం బిచ్చమెత్తకూడదు. వేళకు ఏమి దొరికితే, ఎంత దొరికితే దాంతో తృప్తిపడాలి. అపేక్ష తుంచుకుని ఉపేక్ష పెంచుకోవాలి. నిర్దయ, నిష్ఠూరం, మానావమాన స్థితి విడిచిపెట్టాలి. వాచాలత్వం ఉండరాదు. ఇది 4వ మెట్టు. మనస్సును ఏకాంతం చేసుకోవాలి. ఆ స్థితి ఆనందాన్నిస్తుంది. మనస్సుకు అతీతమైన బ్రహ్మమునందు ఆలోచనలెరుగని ధ్యానస్థితి లభిస్తుంది. ఆ నిర్మల నిశ్చల భూమికలో ఆత్మ అనుభవమవుతుంది. దానిపేరే ఎరుక. వెలుపల కనిపించేదంతా లోపల ఉన్న వెలుగు వలననే ప్రకాశిస్తున్నది అన్న నిశ్చిత బుద్ధిని పెంచుకుంటూ వెళ్లాలి. పాత కర్మానుభవాలు నశించటంతో పాటు మళ్లీ కొత్తవి కలగకుండా జాగ్రత్త పడాలి. ఇది ఐదవ సోపానం. మనస్సు పెట్టి ఆచరించగలిగితే ఈ ఐదు మెట్లెక్కి ఆనందతారక స్థితిని అందుకోవటం కష్టమేమీ కాదు. పొందాలి అనుకోవాలి, ప్రయత్నం చేయాలి, దీక్షగా సాధన కొనసాగించాలి, బిగువు సడలకుండా నడవాలి, సదమల ఆనందాన్ని సొంతం చేసుకోవాలి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం శంకరుడు ఉపదేశించిన దివ్య మార్గమే ఈ సాధనా సోపాన పంచకం. ఆధునిక మానవుడికి ఇది సూటైన సరళమైనటువంటి మార్గం.
ఇంతటితో ఈనాటి భారతీయం కార్యక్రమాన్ని ముగిస్తూ మళ్లీ వచ్చేవారం ఆదిశంకరాచార్యుల వారి మీద శ్రీ విఎస్ఆర్ మూర్తి గారు ఇచ్చే మూడో ప్రసంగాన్ని విందాం. సాయిరాం.